సిరి మమ్ములు బ్రతుకంగ చూచు కొరకై శృంగార వేషంబుతో అరుదే నోపు నటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తప్పరలై చోడలత అంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ పరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుండెంభకు. అందులో కొంతమంది ఏమనుకున్నారు, లక్ష్మీదేవికి మన రేపల్లి అంటే బాగా ఇష్టం, ఎందుకంటే ఇక్కడ గోవులు ఉన్నాయి కనుక, గోవులు ఉన్న చోటు అంటే లక్ష్మికి ఇష్టం. మనల్ని రక్షించడానికి లక్ష్మీదేవి ఇలా బంగారపు అంచు ఉన్న చీర కట్టుకుని బంగారపు రంగు శరీరంతో మారువేషం వేసుకుని అలంకరించుకుని ఇక్కడికి వచ్చింది. ఈవిడ లక్ష్మి తప్ప మరొకరెవరో కాదు, లచ్చియే మనల్ని రక్షించడానికి ఇక్కడికి వచ్చింది. లేకపోతే ఈ అందం, ఈ చందం, ఈ నడక, ఈ టీవీ, ఈ హొయ్యలు, ఈ కులుకులు వగలు సామాన్య స్త్రీలలో ఉంటాయా? సందేహం లేదు ఈవిడ లక్ష్మి అనుకున్నారు వాళ్ళు. అయితే లక్ష్మిని పలకరిద్దామని కొందరు ముందుకెళ్ళారు. తీరా ఆవిడని చూడగానే అస్సలు పలకరించడానికి కూడా వాళ్ళకి జంక్ వచ్చింది. అటువంటి స్త్రీలని పలకరిస్తే వాళ్ళు అలిగి వెళ్ళిపోతారేమో అని అనుకుని జిహ్వలు రాక మోహించి, నోట మాట రాక నాలిక అసలు తడబడిపోయింది అనమాట వాళ్ళకి. అలా ఉండిపోయారు, చూస్తూ ఉండిపోయారు. ఎవరు దాని వాళ్ళు అలా బొమ్మల్లా నిలబడి చూస్తూ ఉండగా ఈవిడ మాత్రం అందరిని ఇలా ఇలా రకరకాలుగా ఉయ్యారపు చూపులు, కొస చూపులు చూస్తూ శ్రీకృష్ణుడు పడుకుని ఉన్న ఉయ్యాల తొట్టి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆయన పడుకుని ఉన్నాడు, గాఢంగా నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. ఇందాక ఏడ్చాడు, ఇప్పుడు మళ్ళీ ఏడుపు మానేసి నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు చూడడానికి అంటే, నిజానికి ఆయన నిప్పు లాంటివాడు, కానీ నిప్పు మీద బూడిదుంటే ఏమవుతుంది, అడుగున నిప్పు ఉన్నట్టు తెలియదు. ఒక్కో చోట బూడిదుంటే బూడిదలో కాలేశామంటే పైకి బూడిది ఉంటుంది, అడుగున కాలి కింద నిప్పు ఉంటుంది, చుర్రును కాలుతుంది. నివురు గప్పిన నిప్పు, నివురు అంటే బూడిద, నివురు అన్న నీరు అన్న బూడిద, బూడిద పైనుండి అడుగున నిప్పు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు కృష్ణుడు. అనగా ఆయన అగ్ని, కానీ అగ్నిలో ఎందుకు కనబడ్డంలా, ఆయన రూపం చిన్న రూపం, ఆ చిన్న రూపమేమో బూడిది లాంటిది అనమాట. చిన్నవాడుగా ఉండడం వల్ల విష్ణువు అని ఆవిడకి అర్థం కావడంలా. అలాంటి వాణ్ణి పరుడు, పరాత్పరుడు, అంతకంటే గొప్పవాడు మరొకడు లేడు. ఇంకా మూడో విశేషణం పోతన గారు రాశారు ఇక్కడ, ఏమిటి, దుర్జనవధ ప్రారంభ కుట్ట అంటే దుర్మార్గుల్ని చంపడం అనేది మొదలు పెడుతున్నాడు ఇప్పుడు. ఈవిడే బోణి, ఈ కుహనారాణి బోణి అనమాట, ఈవిడిని చంపడం మొదలు పెడుతున్నాడు. అలా దుర్మార్గుల్ని చంపడం అనే పనిని ప్రారంభిస్తున్నటువంటి డింభకుణ్ణి కుర్రగాణ్ణి చూచింది. చూచి ఉయ్యాల్లో పడుకున్నావని ఆయన, నా బాబు నా బాబు ఎంత ఆకలేసిందో, ఆకలేసిందాక ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్టున్నావు, ఎంతమంది ఆడాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చుని, నోళ్ళు వెళ్ళబెట్టి పురాణాలు వింటున్నారు, కానీ ఒక్కరికైనా నీ మీద జాలి కలిగిందా, గుక్కెడు పాలిచ్చారా అని పిల్లవాడిని అందిటి పాపం పైగా. ఆ పక్కన ఆడవాడిని, ఏమమ్మా మీకు బుద్ధి ఉందా లేదా, పాపం చిన్నపిల్లాడు గుక్క పెట్టి ఏడ్చి నిద్రపోయాడు చూసారా, అలిసిపోయాడు, తిండి లేక అల్లాడిపోతున్నాడు, ఏ ఆడవాడు కదా మీరు, కన్నతల్లి ఇక్కడ లేదా, పాలివ్వరా అన్నది. వాళ్ళేమో ఏం మాట్లాడలేక వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లాడికి పాలిచ్చుకోలేదో తల్లి తెలియదా, ఈవిడ పాపం చెప్పవచ్చింది అనమాట నీతులు. అందుకని పాలివ్వరా నాయన, పర్వాలేదులే అందుకేగానే వచ్చా అన్నది పైగా. నీకు పాలిచ్చి లాలించి నా దారిని నేను పోతాలే అంది. పోతాననే శబ్దానికి చస్తానని అర్థం, నా దారిని నేను పోతానంది ఆవిడ. నా చనుబాలు ఒక గృక్కెండు ఓ చిన్ని కుమార త్రావు మొయ్యన పెద్దపల్ నీ చెలువ మెరుగవచ్చును, నా చెలువము సఫల మగును నళిన దళాక్ష. నా చనుబాలు ఎక్కువ తాగక్కర్లేదు బాబు, చిన్నారి బాబు, గోపాల బాల, నా చన్నుబాలు ఒక్క గుక్కెడు తాగితే చాలు, ఆ తర్వాత నీ సంగతి లోకానికి తెలుస్తుంది, నా సఫలం, నా జన్మ సఫలమవుతుంది, నేను వచ్చిన పని అయిపోతుంది, నీ గొప్పతనం లోకానికి తెలుస్తుంది, నా గొప్పతనం లోకానికి తెలుస్తుంది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నా చన్నుబాలు ఒక గుక్కెడు తాగితే నువ్వు పోతావు, నా జన్మ ధన్యమవుతుందంటే మా రాజుగారు చంపమని పంపినటువంటి విధిని నిర్వహించటం వల్ల జన్మ ధన్యమవుతుందని ఉద్దేశం. కానీ నిజంగా ఆయన పాలు తాగితే ఆవిడ జన్మధన్యమే అయ్యింది, తెలియకుండానే నా జన్మధన్యం అవుతుంది, నీ పని పూర్తి చేసి నా పని నేను పూర్తి చేసుకుంటాను అన్నది. నీవో నేనో తేలిపోదాం అని పైకి అనకుండా అంటోంది ఆవిడ. ఇక్కడ ఇంతమందిలో చను నీకు గుడుపజాలడి చనువారలు లేరు నీవు చనవలనను చున్ చనుగుడిపి మీద నిలుకడదనుగానంగ వెడకదను చనుగుడుప. చన్నుబాలు ఇవ్వడానికి ఎంతమంది ఉన్నారు కానీ చన్నుబాలు ఇచ్చేవాడు ఒక్కరూ లేరు. నీకు చన్నుబాలు ఇచ్చి నేను చనిపోతాను, నీవు చనుబాలు తగి నువ్వు చనిపో అంటే నిద్రపో నేను పోతాను అన్నది. అలా కుర్రవాడు ఉన్న చోటకు వచ్చింది. ఆ కుర్రవాడు ఉయ్యాల చుట్టులో పడుకున్న చోట పెద్ద ప్రాకారం ఉంది, తలుపు. ఆ తలుపుకు పైన రెండు ఏనుగు దంతాలు ఉన్నాయి. అప్పటి నుంచి పోతనని చంపిన తర్వాత శాస్త్రకారులు ఏం చేశారంటే శ్రీకృష్ణుడి ఆలయాలకి రెండు ఏనుగు దంతములు పెట్టడం ఒక ఆచారంగా పెట్టారు. మీకు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి. గురవాయూరులో మిమ్మల్ని రోజు క్యూలో కొద్దిలే ముందు ఏం చేస్తున్నారు, అక్కడ ఒక గొల్లెం పెడతారు అడ్డంగా, ఒక సంఖ్యలు ఇనప సంఖ్యలు పెట్టి ఆ సంఖ్యల దగ్గర నిలబెట్టి తర్వాత వదులుతున్నారు కదా. ఆ సంఖ్యల దగ్గర నిలబడి ఒకసారి పైకి చూడండి, రెండు ఏనుగు దంతములతో తయారు చేసిన ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారానికి రెండు చేతులు జోడించి నమస్కరించుకుని లోపలికెడితే ఇలాంటి రాక్షస జన్మలు రావు, అపవిత్ర జన్మలు రాకుండా పవిత్ర జన్మ వస్తుంది. పదే పదే అలా అన్నం పెడితే అసలు పునర్జన్మ ఉండదు, ఊరికే గుళ్ళోకి వచ్చిపోవడం కాదంటే. శాస్త్ర ప్రకారం ఏంటంటే ఏనుగు దంతములు ఉన్నటువంటి ప్రాంతం అంటే డైరెక్ట్గా అక్కడ కృష్ణుడు ఉన్నట్టే, కృష్ణుడి యొక్క గృహానికి అలా పెట్టారు అప్పట్లో. అది మనలో ఉన్న ఆసురి బుద్ధుల్ని రాక్షస బుద్ధుల్ని సంహరిస్తుంది. కాబట్టి తప్పక ఏం చేయాలన్నమాట, మనం ఆ క్యూలో అక్కడ నిలబడగానే లోపలికి వెళ్లే ముందు ఆ పైన ఉన్న దంతములతో ఉన్న ప్రాకారానికి నమస్కరించాలి. ఆ గుమ్మానికి దండం పెడితే పునర్జన్మ న విద్యతే అని శాస్త్రం చెబుతున్నది. గురవాయూర్ని నిర్మాణం చేసినటువంటి మళ్ళీ పునర్నిర్మాణం చేసిన పాండ్యరాజు గారు ఆ ఏర్పాటు చేశారు. ఆయనకి పావుకాటు వల్ల మరణం ఉందని జ్యోతిష్కులు చెప్పారు. కానీ ఆయన అదృష్టం ఆ పాము మోకాలు మీద కాటు వేసే సమయానికి ఆయన గుళ్ళో ఉన్నాడు. ఆ గుళ్ళో ఉండడం వల్ల శేషుని పానుపు మీద కృష్ణుడి పడుకోబెట్టి పవళింపు సేవ చేయటం వల్ల పాము కాటేసిన బ్రతికాడు. ఆ విషాన్ని ఆదిశేషుడే పీల్చేసుకున్నాడు. కృతజ్ఞతగా ఆలయం పునర్నిర్మాణం చేశాడు. ఆ పునర్నిర్మాణం చేసినప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా ఆదేశించేట ఆయన, నాయన నేను పుట్టినప్పుడు పోతనా సంహారం చేసేటప్పుడు పైన ఏనుగు దంతాలు ఉన్నాయి, ఆ దంతాలు ఉండడం వల్లే అప్పటి నుంచి నేను రాక్షస సంహారం చేస్తున్నాను. ఆలయ ప్రాంగణాలలోను భగవంతుని గృహాలలోను భగవత్ సంబంధమైన ఉపాసనలు జరిగే చోట పైన దంతం ఉంటే అక్కడ నేను ఉంటాను, అక్కడికి వచ్చే వాళ్ళ కష్టాలు తొలగిస్తాను. కష్టాలే రాక్షసులంటే, లోపలుండే రాక్షస బుద్ధులు తొలగిస్తాను. వారు పదే పదే నన్ను భక్తితో అలా నమస్కరించి లోపలికి వచ్చినట్టయితే దంతానికి అటువంటి వాడికి పునర్జన్మ లేకుండా చేస్తాను, ఒకవేళ జన్మ అంటూ ఉంటే పవిత్ర జన్మ ఇస్తాను. ఇలా పవిత్రంగా పురాణం వింటూ గడపడం కూడా అదృష్టమేగా. డబ్బులు చాలామందికి ఉన్నాయి, దాంతోపాటు జబ్బులు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని జబ్బులతో తీసుకుని చచ్చే కంటే భగవంతుడి కథ వింటూ చావడం మంచిది కదా. ఇది పవిత్ర జన్మ అంటే. కాబట్టి భగవంతుడికి అలా నమస్కారం చేస్తే అయితే ఉత్తమ జన్మ ఇస్తాడు, లేదా కనీసం మోక్షమైనా ఇస్తాడు. మంత్రశాస్త్రంలో కూడా ఎప్పుడైనా చిన్న కృష్ణుడిగా లేక చిన్నారి బాలుడిగా భగవంతుడు లీలలు చేస్తూ ఉండాలంటే ఆలయంలో, అంటే ఆలయంలో ఉన్నాడు విష్ణువు, ఆయన చిన్న కృష్ణుడిగా లీలలు చేసి చూపించి అందరినీ అనుగ్రహించాలంటే ఆలయం బయట ఉన్నటువంటి గుమ్మం దగ్గర తప్పక ఏనుగు దంతాలు రెండింటి పెట్టి యంత్రం పెట్టాలన్నమాట. అలా పెడితే లోపల ఉన్న దేవుడు ఏం చేస్తాడు, చిన్నపిల్లవాడుగా మనల్ని అనుగ్రహిస్తాడు. మనకి పెద్ద దేవుడి కంటే చిన్న దేవుడితో చాలా లాభం ఎక్కువ ఉన్నది. పెద్దాడైపోయిన కృష్ణుడిలో గంభీరత్వం ఉంటుంది, అదే చిన్నవాడి దగ్గర ప్రేమ ఎక్కువ ఉంటుంది. మనం ఎవరు వెళ్ళినా చిన్న కృష్ణుడిని చూసామనుకోండి మనందరం ఆయనకి తల్లిదండ్రుల్లో ఉంటాంట, అందరినీ నందుడిగానో యశోదగానో దేవకిగానో వసుదేవుడిగానో చూస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు, మనకి తల్లిదండ్రుల స్థాయి ఇచ్చి గౌరవిస్తాడు. తల్లిదండ్రుల స్థాయి ఇవ్వాలంటే ఆయన ఎప్పుడు ఎలా ఉండాలన్నమాట, పసిబాలుడిగా ఉండాలి. పసిబాలుడిగా ఆయన ఉండి దర్శనమివ్వాలంటే ప్రాకారం దగ్గరే ఉండాలి, దంతములు యంత్రము ఉండాలి. అది లేని ఆలయాల్లో భగవంతుడు పెద్దవాడిగా ఉంటాడు. పెద్దవాడి దగ్గరికి వెడితే మనం పిల్లను ఆయన తండ్రి. ఎన్ని చెప్పినానండి, మనం తల్లిదండ్రులుగా ఆయన్ని సేవించడంలో ఉన్న ఆనందమే వేరు. యశోదకి నందుడికి దేవకి వసుదేవులకి పట్టిన భాగ్యం పట్టడం మాటల, పెద్దాడైపోయిన కొడుకుని ప్రేమించడానికి చిన్న పిల్లగాడిగా ఉన్న పిల్లవాడిని ప్రేమించడానికి చాలా అంతరం ఉంటుంది. కొడుకు అమెరికాలో ఉద్యోగం చేసినప్పుడు చిన్నప్పుడు ఉన్న ఆనందం ఉండదు, అదే ఒళ్ళు ఆడుకుంటూ ఉంటే పిల్లవాడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు పెద్దాడయ్యాక అడ్డాల్లో బిడ్డ కాదు వీడి గడ్డాల బిడ్డ. గడ్డాల బిడ్డలతో చాలా గడ్డు సమస్యలు ఉంటాయి, అడ్డాల బిడ్డతో ఏ సమస్య ఉండదు. అందుకని మంత్రశాస్త్రం ఆ రకంగా నిర్మాణం చేయించింది. ఆ చేసిన వాడు పాండ్యరాజు గారు. ఇక మీద అక్కడ దండం పెట్టండి. ఒకప్పుడు కృష్ణుడి యొక్క గృహం ముందు అలా ఉండేవిట ఏనుగు దంతాలు, కాలక్రమేణా అన్నీ శిథిలమైపోయాయి అనుకోండి. ఇప్పుడు ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి పైన దంతం చూసింది. ఆ దంతం చూడడంతో దానిలో ఉన్న ఆసురత్వం అంతమయ్యింది. వ్రజభాగవతంలో చెప్పారు పోతను ఎందుకు అంతమయ్యింది అంటే కృష్ణుడు దయలేక చంపలే. ఆ దంతం చూసిందట పైన లోపలికి వెళ్లే ముందు. ఆ దంతం ఏం చేస్తుందని చెప్పాను ఇందాకటి నుంచి మీకు, మనలో ఉన్న రాక్షస లక్షణాలని అంతం చేస్తుంది. అది నిజంగా రాక్షసి, అందుకే అంతమైపోయింది. దానివల్ల వాడికి చాలా లాభం వచ్చింది. ఆ లాభం భవిష్యత్ కథలో చెప్పుకుందాం మనం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని రెండు చేతులతో పైకి తీసి, నాకన్నా నా చిన్ని అన్న నా బాబే రారా నాయనా అని పౌటు కొంగు పక్కకు తొలగించి ఆ పిల్లవాడికి పాలివ్వడం మొదలెట్టింది. ఆయన అప్పటిదాకా నిద్రపోతున్నట్టుగా ఉన్న ఆయన ఒక్కసారి ఆవిడ ముట్టుకోగానే మెల్లగా కళ్ళు విప్పాడు. మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచు చుక్కిదికి నీల్గి ఆవులించుచు చేతుల ఆదరం ఉన్నజాచి ఆ కొన్న ఒదిగిలి ఓజనూది బిగిచన్నుగవకేల బీడించిక బళ్ళించి గ్రొక్క గ్రొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గ్రొక్కల వివిధ ప్రాణములు సైతము మేనిలో సప్త మెల్ల ద్రావే అదియును గుండెలు తల్లడెల్ల జమ్మదిరుగుచు నిలువక శరమువ్రాల ఇతర బాలు రక్రియ వాడవీవు కావు చన్ను విడువుము విడువుము చాలు ననుచు. అప్పుడే మెలకు తెచ్చుకున్నట్టుగా మెల్లగా కళ్ళు విప్పాడు ఆయన. మెలకు తెచ్చుకునే ముందు ఒక్కసారి కళ్ళు విప్పలేరు ఎవరైనా. మత్తులో ఉన్నప్పుడు ఏమిటనమాట, కొంచెం కొంచెం కళ్ళు విప్పుతారు. అలా క్రమంగా కళ్ళు విప్పాడు. క్రీగంటతో కడగంటితో ఇలా చూశాడు అటు ఇటు. తనని రెండు చేతులతో ఎత్తుకుని పాలివ్వడానికి సిద్ధపడుతున్న పోతన యొక్క శరీరాన్ని నఖశిక పర్యంతం ఒకసారి చూశాడు. మధ్య మధ్యలో చంటి పిల్లలు చూసారు, ఆవులు ఇస్తారు భలే తమాషాగా ఉంటుంది అది. బుజ్జి బుజ్జి పిల్లలు ఆవులు ఇస్తే చాలా బాగుంటుంది, ముసలాడయ్యాక ఆవులు ఇస్తే అసహ్యంగా ఉంటుంది. కానీ అని ఆవులించాడు ఆయన. అలా ఆవులిస్తూ ప్రేమగా చేతులు చాచాడు. ఆకలితో ఉన్నట్టుగా తల్లిపాలు తాగినట్టుగా ఆవిడ స్తనం తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి మొదలైంది. ఇప్పటిదాకా వెళ్ళిగా చంటి పిల్లాడే చేష్టలు చూపించాడు ఆయన. ఒక్కసారి చన్ను నోట్లో పెట్టుకుని పాలు తాగడం మొదలు పెట్టగానే బిగిచందుగా ఒకేలా పీడించి కబళించి అన్నారు. అంతే పటక్కర ఒక్క నొక్కు నొక్కాడు ఆయన. ఇక్కడి నుంచి పీడించి గుటుక్కు గుటుక్కు అని శబ్దం చేస్తూ ఉండగా, కొంతమంది కాఫీ తాగుతారు మాయదారు కూడా, ఇక్కడ చుప్పు చుప్పు అంటే అక్కడ కనబడుతుంది ఆ జురుజురు శబ్దం. అలా తాగడం మొదలు పెట్టాట పాలు అనమాట. అది గుటుక్ గుటుక్కు మండం అనమాట. ఎప్పుడు నిజానికి శాస్త్రం ఏంటంటే మంచినీళ్ళు అవి నిశ్శబ్దంగా తాగాలి. ఒక రాక్షసులు చంపేటప్పుడు, అవతల వాళ్ళు రాక్షసులైనప్పుడు, ఈ తాగేవాడు రాక్షసులైనప్పుడు అలా శబ్దం వస్తుందని శాస్త్రం. ఈయన అందుకని ప్రాణాన్ని గుటుక్కు గుటుక్కుని లాగడం మొదలుపెట్టాడు. రెండే రెండు గుక్కల్లో ఒక్కసారి గుర్రు లాగేశాడండి. నాకు చాలా కాలం అనుమానం ఏంటంటే ఒక్క గుక్కలో మొత్తం ఎలా తాగాడు అంటే అది పెద్ద కష్టం కాదు. నేను చూశాను ఒక ఆయన మన బస్సులో ఒక దంసపు బాటిల్ తీశాడు, అలా ఇప్పాడు, అలా అన్నాడు అంతే, మొత్తం తాగేశాడు, చేసా ఖాళీ. దంసభ్య తాగేస్తూ ఉంటే ఆ లోపల ఉన్న దమ్ము లాగడం పెద్ద కష్టం కాదు, ఆయన పరమాత్ముడు అని చేత గుటుక్కు గుటుక్కు మరి రెండే రెండు గుక్కల్లో ఆ ప్రాణం శరీరంలో ఉన్న జవసత్వములు రక్తం మాంసం ఇవన్నీ కూడా ఓపిక పంచప్రాణాలు జుర్రు లోపల లాగేశాడు. ఆ లాగేస్తూ ఉంటే దాని గుండెలు తల్లడిల్లిపోయాయి, ఎండిపోయింది, శరీరం అంతా వణికిపోయింది. నరాల బలహీనత వచ్చిన వాడు చూడండి, నర్వసీకరిసిన స్నిల్ల వణికిపోతారు, అలా వణికిపోయింది. కళ్ళు గిరుగిన తిరిగిపోయాయి, నాలుక పిడచగట్టుకుపోయింది, తలకాయ ఇలా తిరగడం వాలిపోయింది, గుండెలు బాధేసుకుంది, తట్టుకోలేకపోయింది. ఓరి దేవుడా నాయన, ఈ చందుబాలతో వేల మందిని చంపాను రా, నువ్వు అలా వేల మందిలో ఉన్న బాలుడివి కాదు, నా ప్రాణం తీయడానికి వచ్చిన భూతానివి, మహాభూతానివి, విడిచిపెట్టు విడిచిపెట్టు చాలు, బాబోయ్ నీకు దండం పెడతాను, నీకు జీవితంలో ఈ ఉద్యోగం చేయండి, నీకు రాజీనామా ఇచ్చి రాజీ పడతాను, తండ్రో విడిచిపెట్టండి, చాలు చాలు అన్నది. అరిచింది, గీ పెట్టింది, ఎంత లాగిందోనండి. లాగి లాగితే అక్కడ అన్నాడాయన, బలమైన అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్టు పట్టుకున్నట్టు ఆయన. ఇనప పక్కన వెల్డింగ్ చేస్తే ఇంక తర్వాత దాన్ని అంత తేలిక అది విరగొట్టడం, అలా పట్టుకున్నాడు, అతుక్కుపోయాడు ఆయన. భగవంతుడికి ఒక లక్షణం ఉన్నది, రానంత వరకే భక్తుడు. ఒకసారి వస్తే విడిచిపెట్టాడు ఆయన. మనం రెండు అడుగులు వేసి ఆయన పట్టుకుంటే ఆ బంధం విడిచిపెట్టాలని విడిచిపెట్టలేని బంధం అన్నమాట. చాలా కాలం క్రితం సింగపూర్ వెళ్ళినప్పుడు 2006లో అక్కడ దీని ఏమంటే రోప్ వే మీద తీసుకెళ్లారు. ఆ రోప్ వే మీద పెడుతున్నాం, కిందంతా సముద్రము, అద్భుతమైన ప్రకృతి చూస్తున్నాం. ఆ రోప్ వే ఇనపతాడు. ఒకసారి మేము ఉండగానే అక్కడ ఆ తాడు దిగిపోయి అందులో కొంతమంది చచ్చిపోయారు. అంటే ఎనపతాడు కూడా తెగిపోతుంది.
ఎంతో బలమైన ఎనపతాడు కంటే ఈ పసుపు తాడు గట్టిది.
ఈ తాడు తెగమంటే తెగదు, అంటే భర్త పోయేదాకా ఈ తాడుని ఎవరు తీయమన్న తీయలేరు. ఈ బంధమే గొప్పది. ఆ బంధం ఏ క్షణంలో తెగుతుందో తెలియదు. ఈ బంధం అలా కదట, ఒక్కసారి కట్టాడంటే వాడిని విడిపించుకోగలుగుతున్నామా మనం?
ఒకసారి పరమపతివ్రత అయిన స్త్రీ మెడలో పసుపు తాడు కడితే ఆ బంధాన్ని ఎలా శాశ్వతంగా భావిస్తుందో, అంటే పతివ్రతలను ఉంటారులేండి వాళ్ళ గురించి చెప్పారు ఈ మాట, వాళ్ళు ఎలా అయితే పసుపు తాడుని శాశ్వత బంధంగా భావిస్తారో అలాగే భగవంతుడు కూడా భక్తుడు తన దగ్గరకు వస్తే వాళ్ళని స్త్రీలుగా భావించి వాళ్ళ మెడలో పసుపు తాడు బంధంలాగా తాను విడిచిపెట్టకుండా నిరంతరం రక్షిస్తాడు అని గర్భుడు చెప్పాడు. అందుకే జీవులందరూ స్త్రీలు తెలిసిన స్త్రీప్రాయ మితరం సర్వం, జీవులందరూ స్త్రీలే. అంటే మనందరం ఆయనకి భార్యలమే, కేవలం గోపికలు అంటే ఎవరో లేరు, మనమే గోపికలం. ఆ భగవంతుడు మనకి భర్త భరిస్తాడు గనక, అందుకే శ్రీ మహావిష్ణువుకి భర్త అని, విశ్వభర్త ఆయన పైగా ఒకళ్ళకి కాదు. ఇప్పుడు మనం ఆయన కృష్ణ అంటున్నామంటే ఆయన మన మెడలో పసుపు తాడు కట్టినట్టే. ఈ బంధం శాశ్వతంగా పొమ్మంటే పోదు. ఎందుకు పోదు? మన భర్తలైతే లౌకిక భర్తలైతే పోతారు, ఆయన సర్వభర్త నాశనం లేని భర్త. ఆయన కట్టిన తాడు ఎలా తగ్గుతుంది? ఆయనే తెగడు కదా, అప్పుడు ఈ తాడు తగ్గుతుందా? అంటే శాశ్వత మాంగళ్య బంధం అన్నమాట పరమాత్మతో మనది. ఆ బంధం పట్టుకున్నట్టు పట్టుకున్నట్టే వాళ్ళ జీవాత్మ అయినా పోతనని ఆయన ఎంత అపూర్వమైన వర్ణన అండి వ్రజభాగవతంలో. అలా పట్టుకుని విడిచిపెట్టమంటే విడిచిపెట్టడంలా. ఆ తర్వాత ఆవిడ ఇంకా గుండెలు బాదుకుంది, ఏడ్చింది, పెద్ద కారుకూతలు కూసింది, ఇంక ఇంట్లో ఉండలేని బయటకు వచ్చేసింది. బయటికి వచ్చి రావడంతో అసలు రూపం రావడం మొదలుపెట్టింది దానికి. క్రమక్రమంగా బాధ ఎక్కువైపోతే రాక్షసీ రూపం రావడం మొదలుపెట్టింది. ఆ రావడంతో ఈయన ప్రాణం పీకాడు. పీకగానే మొత్తం పీల్చేయగానే పెద్ద రూపం ధరించి డామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. ఇతర బాలుర వంటి వాడు కావు కావు అంటూ కింద పడిపోయింది. వెళ్ళకెత్తలా పడిపోయింది పైగా. ఆ పడ్డంలో చేతులు ఒకవైపుకి, కాళ్ళు అలా పారజాపుకున్నట్టు అయిపోయింది. వక్షస్థలం పైకి లేచిపోయింది. ముఖం వికృతమైపోయింది. కూరలు బయటకు వచ్చాయి. గుడ్లు అలా తెరుచుకుని ఉండిపోయాయి. పెద్ద శబ్దంతో కూలిపోయింది. ఒక్క దెబ్బకి చచ్చిపోయింది. అది అరిచిందిట చచ్చిపోయే ముందు బాధ తట్టుకోలేక గావు కేకలు అంటారు, వికృతంగా అరిచేసింది. ఆ అరుపులు చుట్టుపక్కల వాతావరణాన్ని అల్లకల్లోలం చేసేసాయి. అదర్రెం కొండలతోడ భూమి, దాని అరుపులకి ఈ కొండలతో గుట్టలతో ఉన్న భూమండలం అంతా కంపించిపోయింది. మొత్తం గజగజ గజ వణికిపోయిందట. గ్రహతారానీకముల్ మింటిపై బెదరెం, ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు గతులు తప్పాయి, గ్రహాలు కూడా కదిలిపోయాయి. ఎంతో బలమైన శనిగ్రహమే వణిగిపోయాడంటే ఆలోచించండి. దిక్కుల మారుమ్రోతల సగం, దిక్కులు మారుమోగిపోయాయి. ఓ ఓ అని అది అరుస్తూ ఉంటే ఆ శబ్దం మళ్ళీ వెనక్కి తిరిగి రావడం మొదలుపెట్టిందనమాట. ప్రతిధ్వనించే దిక్కులు. భీతిల్లి లోకంబులు కదలంబారెను, భయంతో లోకాలన్నీ గజగజ గజ వణికిపోయాయి. కాసేపు అక్కడున్న ఆడ మగ అందరూ గుండెల మీద చేసుకుని ఎవడికి వాడు వణికిపోతలా ఉండిపోయారు, నిశ్శబ్దంగా ఉండిపోయారు, నోట మాటే రావడం లేదు. వజ్ర భిన్నగిరి రేఖన్ పూర్వదేహంబుతో త్రిదశ్వంసిని కూలి కుయ్యిడిన తద్దీర్ఘోరు ఘోషంబునన్. పూర్వం పర్వతములకు రెక్కలుండేవి. ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ పర్వతముల యొక్క రెక్కలు తెగొట్టగానే అవి ఢామ్మని కింద పడ్డాయి. రెక్కలు తెగొట్టబడి కింద పడిన పర్వతములాగా శ్రీకృష్ణుడి ద్వారా ప్రాణములు కోల్పోయిన రాక్షసి కింద పడిపోయింది. అంటే దాని శరీరం పెద్ద పర్వతంలో ఉన్నది. ఆ పర్వతం కింద పడితే ఎంత శబ్దం వస్తుందో అది అరిస్తే అంత శబ్దం వచ్చింది. దాంతో ఆ అరుపులకి మొత్తం ప్రపంచమంతా అదిరిపోయింది. భూమండలం గగ్గోలెత్తిపోయింది. ఇక ఇప్పుడు దాని శరీరం ఎలా ఉన్నది? నోరు అలా తెరుచుకుని చచ్చిపోయింది కదా. ఆ నోట్లోంచి బయటకు వచ్చిన దంతములు పెద్ద పెద్ద ఇనప నాగళ్లలో ఉన్నాయట. ఇనుముతో తయారు చేయబడిన నాగలి యొక్క అంచుల్లో ఉన్నాయి. ఇంకా ముక్కు, పెద్ద ముక్కు, నగగహ్వరము బోలు నాసికయును, కొండ గుహల్లో ఉన్నాయన్నమాట. అజంతా ఎల్లోరా గుహల్లోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాయో పెద్ద పెద్ద గుహలు అలా ఉన్నాయి ఆ ముక్కుడొక్కులు. అదృష్టం కొంతమందికి ముక్కును చూస్తే ఆ ముక్కులోకి మనుషులు దూరిపోవచ్చు అనమాట. అంత పెద్ద ముక్కు ఉంది దానికి. అసలు చచ్చిపోతే పిల్లలకు తెలియక సరదాగా అందులోకి దూరడం మొదలెట్టారన్నారు చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు. అలా పెద్ద కొండ గుహలో ఉన్నది ముక్కు. ఇంకా నోరు ఎలా తెరుచుకుందే, ఆ నోరు ఎలా ఉంది, పెద్ద ఎండిపోయిన చెరువులో ఉందిట. ఇంకా జుట్టు తల వెంట్రుకలు అటు ఇటు గాలికి కదులుతున్నాయి.
అవి రాగి రంగులో ఎర్రగా ఉన్నాయి. కొంతమంది జుట్టు ఎర్రగా ఉంటుంది, ఏమిటో కారణం తెలియదు, వాళ్ళ కర్మ మన కర్మ తెలియదు. ఆ ఎర్రగా రాగి రంగులో ఉన్నాయి దాని తల వెంట్రుకలు, అవి గాలికి అటు ఇటు కదులుతూ ఉంటే ఓ అరి బాబోయ్ పెద్ద పెద్ద చెట్లే ఆవిడికి తల వెంట్రుకలు అన్నట్టుగా ఉన్నాయి. అంటే ఒక్కొక్క తల వెంట్రుక ఒక్కొక్క దొంగలో ఉంది, ఆ దొంగలు కాకపోతే ఎర్రగా ఎగురుతున్నట్టుగా ఉందన్నమాట. ఇంకా కళ్ళు ఇలా తెరుచుకుని తెచ్చిపోయింది. పాడుబడిపోయిన నూతులు, చీకటి నూతులు ఉంటాయే, పాడుబడిపోయిన నూతులు పెద్ద దిగుడు బావులు, అలా దిగుడు బావుల్లో ఉన్నాయి. ఇంకా పొట్ట పెద్ద నదిలో ఉంది, చేతులు కాళ్ళు ఇలా చాచుకుందే, అది ఎలా ఉన్నాయి, నదులకి పక్కన గట్లు వేస్తారు కదా, ఏదో నదికి గట్లు వేసినట్టుగా రెండు కాలువ కట్టల్లో ఉన్నాయట చేతులు కాళ్ళు. ఇలా 6 క్రోసులు అంటే 12 మైళ్ళ పొడుగు ఉంది దాని శరీరం అన్నారు. కలిగి షట్ క్రోశ దీర్ఘమై, అంతకంటే పొడుగు లేదు పాపం, కేవలం 12 మైళ్ళు మాత్రమే ఉంది దాని శరీరం. మహాభయంకరంగా ఉంది ఆ కళేవరం, నల్లగా వికృతం అయిపోయింది, నోట్లోంచి చొంగ రక్తం కారుతూ ఉంటే వికృతంగా దాన్ని చూసేవాడికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదేం శరీరం, అదేం భయంకరాకారం. ఆ కడుపులో ఎంతమంది పడి చచ్చిపోయారో, దాని ఆకలికి 100,000 జీవులు అంతకు పూర్వం కడుపులోకి వెళ్ళిపోయి చిచ్చులో పడి అరిగిపోయాయి, ఇప్పుడు ఇది అరిగిపోయింది పాపం. అలా ఉన్న ఆ భయంకరమైన ఆ శరీరం కింద పడగానే ఓ తమాషా జరిగిందట.